పదో అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకుని శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకెంత మాత్రమును హాని చేయదు. అయినను దయ్యమును మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనాంశాల్లో ప్రార్థన చేస్తున్నట్లుగానే ఈ వారం ప్రభు ఆశ్చర్యకరంగా 3 దినాలు 11, 12, 13 తేదీల్లో 3 దినాలు బిల్ మాస్టర్ డిగ్రీ శిక్షణా తరగతులు విజయవాడలో జరిగించడానికి ప్రభు సహాయం చేశారు. అందరూ ప్రార్థన చేశారు. తమిళనాడు నుంచి పాస్టర్స్ పిల్లలు, వాళ్ళు కూడా పాస్టర్లే, మెసేజ్ చేయించి 4 అవకాశం ఇచ్చారు ఆ బిల్డ్ మాస్టర్ కోర్సు 3 ఇయర్ చేయడానికి. మాతో పాటు తమిళనాడు పాస్టర్స్ పిల్లలు కూడా చేస్తా ఉన్నారు. 20-30 సంఘాలు నడిపించే సేవకులు, వాళ్ళందరితో కలిసి మేము చేస్తున్నాం. ఎస్ఎఫ్జి అంటే ఏంటో వాళ్ళకు చూపించడానికి మనకు అవకాశం ప్రభు ఇచ్చారు. మనల్ని చూసి వాళ్ళు ఎంకరేజ్ అయ్యి వెళ్లారు. వాళ్ళు కూడా అనుదిన భక్తులకు రావాలని సవాలు చేయబడ్డారు. ఆ ప్రభుకే మహిమ. ప్రార్థన చేసిన మీ అందరి కొందనాలు. అట్లాగే నిన్న రాత్రి బయలుదేరి మహారాష్ట్ర వచ్చాం. మహారాష్ట్రలో ముంబై దగ్గర వసాయి ప్రాంతంలో ఆశీర్వాద్ స్వదేశీ సమాజ్ పరివర్తన మిషన్ సేవ చేస్తున్నారు పీటర్ లూయిస్ గారు. ఆ సేవలో ఉన్న మిషనరీకి చాలా కాలంగా మనం సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళని కలవడానికి, వాళ్ళ గ్రాడ్యుయేషన్ కి ఆహ్వానించడం తోటి రావడం జరిగింది. ఈ రాత్రి మళ్ళా తిరిగి విశాఖపట్నం రేపు మార్నింగ్ కి వెళ్ళాలి. ప్రార్థన చేస్తున్నట్లుగానే 15వ తేదీ అల్లూరి సీతారామరాజు జిల్లా గృహ దర్శనాలు, 16వ తేదీ అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు అనకాపల్లి 4 సహవాసాలు కట్టుబడ్డాయి. 5 సహవాసాలకి ఆత్మీయ కలయిక నర్సీపట్నంలో ఏర్పాటు చేశారు. దయచేసి రాత్రి ప్రార్థన కొరకు, 2 దినాల పరిచయ కొరకు ప్రార్థన చేయాల్సిందిగా సంఘం అంతటికి మనవి చేస్తా ఉన్నాను. ఈ ప్రత్యేక కారణాన్ని బట్టి అందరినీ సెంట్రల్ కాన్ఫరెన్స్ లోకి రమ్మని పిలిచాం. మిగతా కాన్ఫరెన్స్ తీసుకోవడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి దయచేసి గమనించండి. ఎవరైతే సెంట్రల్ కాన్ఫరెన్స్ లోకి రాలేదో మీ సభ్యులు రాకపోతే దయచేసి ఐడి మారుతుంది కాబట్టి కొత్త వాళ్ళు మిస్ అవ్వకుండా ఉండడానికి మీరు బాధ్యతలు తీసుకోవాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, రామ కలిగిన దేవా, సర్వాధికారి అయిన ప్రభు, మహిమా స్వరూపి, ఘనమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. గొప్ప దేవుడు, శక్తిమంతుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, అల్పులను గొప్ప కార్యాల కొరకు ఏర్పాటు చేసుకున్న దేవుడు, అల్పులమైన మా పట్ల మీరు కలిగి ఉన్న ఉన్నతమైన ప్రణాళికలకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వారం అంతటి పరిచర్లో ఆయన 11, 12, 13 శిక్షణా తరగతుల్లో విజయవాడ బృందం అంతా ఎంతగానో ప్రయాసపడ్డారు. వారు చూపిన మాదిరికై మీకు వందనాలు. ప్రయాసపడ్డ ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. బిల్డ్ మాస్టర్ కోర్స్ చేస్తున్న ఆ పాస్టర్స్ అందరూ ప్రభు, పాస్టర్లు చేయలేని సేవ ఉద్యోగస్తులు చేయగలుగుతున్నారన్న ఆ సవాలుకరమైన విషయాలు వాళ్ళకి నేర్పించారని వాళ్ళ నోట విన్నాం. మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వారి సేవను కూడా దీవించండి. నిలిచేర్చే ఆ సేవ, ప్రభావవంతమైన సేవ చేయడానికి వారికి సహాయం చేయండి. ఇవో ప్రభు, ఈ దిన ముందు వసాయిలో నైనా గ్రాడ్యుయేషన్ లో గ్రాడ్యుయేషన్ పొందిన ఆ కుటుంబాలన్నింటిని బట్టి, ఈ ఆశీర్వాద మిషన్ పరిచయం బట్టి కూడా స్తుతిస్తున్నాం. మేము ఏమి నేర్చుకోవడానికి ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చారో నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి. మా ద్వారా ఇక్కడ వేలేమి నేర్చుకోవాలో ప్రభు వాటిని ప్రభు వాళ్ళకి నేర్పించమని కూడా వేడుకుంటున్నాం. ఈ రాత్రి ప్రయాణం 15, 16 ప్రతిష్ఠిత దినాలు, అల్లూరి సీతారామరాజు గృహ దర్శనాలు, ప్రభు అల్లూరి సీతారామరాజు జిల్లా అనకాపల్లి సహవాసాల ఆత్మీయ కలయిక 16వ తేదీ మీ సన్నిధిలో ప్రతిష్ఠించుకున్నాం. దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి, ప్రతి శోధన దూరపరచండి. రేపు 174వ సహవాసంగా ప్రారంభమవుతా ఉన్న అనంతపురం ఆ టీచర్ల సహవాసాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభువా వారిని బలపరచమని వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా ఈ రాత్రి చదవబడ్డ లేఖన భాగంలో నుంచి మా ఆత్మీయ జీవితానికి అవసరమైన మాటలు, మేలైన మాటలు మీ గ్రంథాలలోంచి నేర్చుకోవడానికి మా అందరికీ సహాయం చేయమని వేడుకుంటూ మహిమ మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనం ప్రతి శుక్రవారము ప్రత్యేక రీతిలో శత్రువైన సాతాను గురించిన విషయాలు ధ్యానం చేస్తా ఉన్నాం. అందులో వాడు ఎట్లా పనిచేస్తాడు, విశ్వాసి ఏ విషయాలు నేర్చుకోవాలి, ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి అన్న మాటల దగ్గర మనం చదివిన ఈ వాక్య భాగం మీద లూకా సువార్త 19వ అధ్యాయము 19వ వచనం ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. లేదా ఆ దయ్యాలను ఉంటాయా, దయ్యాలను ఎలా వెళ్ళగొట్టాలి అన్న అంశాన్ని గత వారం స్టడీలో మనం తీసుకున్నాం. ఆ దయ్యాలు ఉంటాయి అని బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడింది. 4 సువార్తల్లోనూ అపోస్తుల కార్యాల గ్రంథంలోను దయ్యాలను వెళ్ళగొట్టడం, అవుట్ కాస్టింగ్ ఆఫ్ డీమన్స్ చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. అయితే మనుషుల ఆత్మలు దయ్యాలుగా మారి మనుషులు పట్టుకోవు. కేవలం పడిపోయిన సాతాను వాడి దూతలు మనుషులకు దూరంగా ఉండవు, మనుషుల్లోనే నివసిస్తాయి, మనుషుల చుట్టే ఆవరించుంటాయి. మనుషులు పాడు చేయడమే వాటి పని అన్నది మనం చూసాం. అయితే రక్షించబడ్డ విశ్వాసికి రక్షణ పొందిన వారికి మధ్య తేడా ఏంటంటే, రక్షించబడ్డవారు సాతాను అధికారంలో నుంచి దేవుని అధికారంలోకి వస్తారు. సాతాను అధికారంలో నుంచి దేవుని అధికారంలోకి వస్తారు. చాలా స్పష్టంగా వాక్యం మాట్లాడుతూ ఉంది. అపోస్తుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయము 16-18 వచనాలు కలిసి ఉన్నాయి. అందులో నేను 5వ లైన్ నుంచి చదువుతా ఉన్నాను. అపోస్తుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయము 16-18 వచనాల్లో నేను మధ్యలో నుంచి 5వ లైన్ చదువుతా ఉన్నాను. రక్షించబడ్డ వారి కోసం మాట్లాడుతూ, వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందరి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడ్డ వారిలో స్వాస్థ్యమును పొందినట్లు. రక్షించబడ్డవారు ఏమవుతున్నారట, సాతాను అధికారము నుండి దేవుని అధికారంలోకి వస్తున్నారు. కాబట్టి సాతాను భూమి మీద ఉన్నాడా అంటే ఉన్నాడు. ఏ పొజిషన్ లో ఉన్నాడంటే లోకాధికారిగా ఉన్నాడు. భూలోక రాజ్యాల మహిమ, వాటి వైభవం నాది అని క్లెయిమ్ చేస్తున్నాడు. అలాంటి సాతాను నాది అని క్లెయిమ్ చేస్తున్నాడు. అలాంటి సాతాన్ని మనం జయించగలమా అంటే ఖచ్చితంగా జయించాలి. సాతాను జయించకుండా, దేవుని అధికారంలోకి రాకుండా జయ జీవితంలోకి మనం రాలేము. నిజంగా ఆత్మీయ జీవితంలో ఈ అథారిటీ, దేవుడు మనకిచ్చిన అథారిటీ, అధికారం మనకు అర్థమైతే మనం ఎప్పటికీ కూడా బానిసులం కాము, దాసులం కాము, సాతానికి తొత్తులం కాము, సాతాను పన్నాగాలు ఎరగని వారు కూడా కాము. కాబట్టి ఆయన అధికారంలోకి వచ్చాం, ఆయన అధికారంలోకి వచ్చాక ప్రభు మాట్లాడుతున్న మాట గత వారం దీని మీద స్టడీ చేస్తాం, అందులోకి వెళ్ళిపోవట్లేదు. ఈ ఒక్క మాట జ్ఞాపకం చేస్తున్నాను, శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించాను అన్నాడు. పాములను తేళ్లను మీరు తొక్కుతారు అన్నాడు. ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు అన్నాడు. ఈ మాటలు మనల్ని పురుకొల్పాలి, ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. కారణం వాడు బలవంతుడే, మన బలహీనమే. వాడు బలవంతుడు, మన బలహీనము. అయితే మన యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆకాశమందును భూమి యందును సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉంది అన్నాడు. మత్తయి సువార్త 28:18 ఆకాశమందును భూమి యందును సర్వాధికారం. శత్రువు మీద వాడు బలమంతటి మీద సర్వాధికారం. సిలువలో వాడు ఓడిపోయాడు, ఆయన సంఘాన్ని స్థాపించాడు. సంఘం ముందు, సంఘం ఎదుట పాతాల లోక ద్వారములు నిలవజాలవు అన్నాడు. తన వద్దకు వచ్చిన బిడ్డలకు, తన దాసులకు, తన బిడ్డలకు యేసుక్రీస్తు ప్రభు తన అధికారాన్ని ఇస్తున్నాడు. నేను మీకు సాతాను శత్రు బలమంతటి మీద అధికారం ఇస్తున్నాను అన్నాడు. ఈ మాట మనకు అర్థమవ్వాలి. అట్లయితే గత ధ్యానంలో మనం థియాలజీ, డీమోనాలజీ రెండిటి కోసం చూసాం. థియాలజీ అంటే దేవుని గురించిన అధ్యయనం చేయటం, డీమోనాలజీ అంటే దెయ్యాల గురించి అధ్యయనం చేయటం. ఏ సంఘంలోనైనా, ఏ బైబిల్ స్టడీలోనైనా దేవుని కొరకు అధ్యయనం చేస్తున్నారు, కాని సాతాను కొరకు అధ్యయనం చేయట్లేదు. ఒకవేళ సాతాను కోసం మాట్లాడుతూ ఉంటే ఇదేదో తప్పుడు బోధేమో, వీళ్ళేమో సాతాను సమాజానికి చెందిన వాళ్ళేమో అనుకునే ప్రమాదం కూడా ఉంది. కానీ బైబిల్ ఏమంటుందంటే మన అపవాది తంత్రములను ఎరగని వారుగా ఉండకూడదు. శత్రు యొక్క తంత్రాలను ఎరిగిన వారుగా మనం ఉండాలి. ఆదికాండము 3:1 ప్రకటన గ్రంథం 20 ప్రారంభము చివర బైబిల్ సాతాను కోసం చాలా విషయాలు మాట్లాడుతుంది. బైబిల్లో ఉన్న విషయాలు అధ్యయనం చేయకపోవటం వల్ల, శత్రువుని సరిగ్గా అర్థం చేసుకోకపోవటం వల్ల నిజంగా మనం మోసపోతున్నాం. నిజంగా వాడి తంత్రాలను అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నామని. కాబట్టి ఖచ్చితంగా డీమోనాలజీ అది వాక్యానుసారము, మనం ఖచ్చితంగా చదవాలి అన్న విషయాన్ని చూడగలిగాం. ఈ డీమోనాలజీలో సాతాను గురించిన ధ్యానంలో మనకేమర్థమైందంటే వాడు బలవంతుడు, వాడు జ్ఞానవంతుడు, సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడు అన్న విషయం మనకు అర్థమైంది. వాడు యుక్తిపరుడు, ఆదికాండ 3:1 భూ జంతువులన్నిటికంటే సర్పము యుక్తి కలిగింది. వాడు తెలివైన వాడు, అయితే పాడు చేయడానికి తెలివితేటలు వాడతాడు. ఆ విషయం మనకు అర్థమైంది. కాబట్టి సాతాను తెలివి తక్కువలాగా మనం అస్సలు ఏమి ఏ ఎత్తుగడ ఏయని వాళ్ళగా అనుకోవడానికి వీల్లేదు. వాడు కుయుక్తిపరుడు, వాడు తంత్రాలు ప్రయోగించేవాడు, వాడు సర్వలోకాన్ని మోసపుచ్చిన వాడు అన్న విషయం చూడగలిగాం. రెండు, వాడు బలవంతుడు. వాడు బలవంతుడు అని బైబిల్ మాట్లాడుతూ ఉంది. వాడు బలవంతుడు అని మాట్లాడుతూ ఉంది. వాడు మనుషుల్ని పట్టి బంధించి పీడిస్తున్నాడు, వేడిస్తున్నాడు, రోగాల చేత బాధిస్తున్నాడు, దురాత్మల చేత బాధిస్తున్నాడు, విశ్వాసంలో వెనకబడేటట్లుగా చేస్తున్నాడు, సూసైడ్ చేయించుకునే ప్రేరేపణ తీసుకొస్తాడు, ఈ వ్యాధులను చూపించి దేవుడి మీద ఆరోపణలు చేపిస్తాడు, దేవదూషణకరమైన టెండెన్సీని మనలోకి తీసుకొస్తాడు, శరీరాన్ని పాడు చేస్తాడు, ఆత్మీయతను పాడు చేస్తాడు అన్న విషయాలు కూడా చూడగలిగాం. అట్లాగే సాతాను చాలా బలమైన సెటప్ కలిగి ఉన్నాడు, ఆర్గనైజ్డ్ స్ట్రాటజీ కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని చూడగలిగాం. వాడి దూతలన్నీ కలిసి, దురాత్మలన్నీ కలిసి ఒకటే మాట, ఒకటే బాట, రెండో మాట లేదు, రెండో వర్గం లేదు. సాతాను సమాజంలో గ్రూపులు లేవు, గుంపులు లేవు, వర్గాలు లేవు, చీలికలు లేవు, అనైక్యత లేదు, గొప్ప ఐక్యత. అందరూ కలిసి లోకాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు, అదే పని మీద వెళ్తున్నారు. ఏ మాత్రం సాతాను సమాజంలో చీలిపోయారు. వేల దెయ్యాలు కలిసి ఒకే మనిషిలో ఎంత బాగా కాపురం ఉంటున్నాయో కూడా సేనాధ్యయాన్ని పట్టిన సందర్భంలో కూడా చూడగలుగుతున్నాం. కాబట్టి సాతాను అద్భుతాలు ఆశ్చర్యాలు కూడా కనపరిచేవాడు. దాని ఏమంటారు, శకునాలు చెప్తాడు అన్న విషయాన్ని చూడగలిగాం. అట్లాగే అద్భుతాలు ఆశ్చర్యాలు వాస్తవానికి పనికిరావు, ఏదో వింతైన కార్యాలు చేస్తున్నట్లుగా వాడు కనపరుస్తాడు అన్న విషయాన్ని కూడా చూడగలిగాం. అట్లాగే సువార్త ప్రకటన చాలా ప్రాముఖ్యం, కాని సువార్త ప్రకటన అది మనసుకు సంబంధించింది, నమ్మాలి, వినాలి, అంగీకరించాలి, మారాలి. కాని శత్రువు సాతాను విననివ్వడు, కాన్సన్ట్రేషన్ ఉండదు, అర్థం చేసుకోరు, అర్థం చేసుకున్న అంగీకరించరు, మనసును కంట్రోల్ చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా అపవాది యొక్క క్రియలను బంధించి మనం విడిపించాలి తప్ప, అపవాది క్రియలను బంధించకుండా, అపవాదిని గద్దించకుండా, మనం డెలివరీ చేయకుండా, మనం హీలింగ్ ప్రకటించకుండా ఏ మనిషిని కూడా రక్షణలోకి తీసుకురాలేము అన్న విషయాన్ని కూడా చూడగలిగాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు సువార్తల్లో ఆయన సువార్త చెప్పడం మాత్రమే కాదు గాని దెయ్యాలను వెలగొడుతున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు, రెండు విషయాలు కూడా చూడగలిగాం. రెండు మనం చూడగలిగాం. మత్తయికు ఒక మాట చదివించి నేను ముందుకు వెళ్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్లగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాను. కాబట్టి వారికి రోగంతో బాధపడుతున్న వాడికి స్వస్థత కలగకపోతే సువార్త వినడు, దెయ్యంతో పీడించబడుతున్న వాడికి విడుదల కలగకపోతే వినడు. కాబట్టి స్వస్థతలు చేసే అధికారాన్ని ఇచ్చాడు, దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారాన్ని ఇచ్చాడు. కానీ ఆత్మరక్షణ ముఖ్యం, రక్షణ సువార్తను ప్రకటించమని పంపాడు. ఆ రక్షణ సువార్త తో పాటు స్వస్థతలు అలాగే దెయ్యాలను వెళ్ళగొట్టడం అన్నది అపోస్తులు చేసినట్లుగా, ప్రభువు బోధించినట్లుగా కూడా చూడగలుగుతా ఉన్నాం. దెయ్యాలను వెళ్ళగొట్టాలి అన్న ఈ మాట దగ్గర తప్పకుండా దెయ్యాలను వెళ్ళగొట్టకపోతే మనం ప్రభావవంతమైన పరిచర్య చేయలేము. మనిషిని మానసికంగా కుంగదీస్తున్న అపవాదిని గద్దించకుండా, అపవాది బందీకాన నుంచి విడిపించకుండా ఆత్మల రక్షణ పరిచర్య చేయలేము అన్న విషయాన్ని చూడగలిగాం. ప్రభు శిష్యులను అలాగే పంపించాడు, మనకు అదే మాటలు చెబుతున్నాడు. మూలవాక్యం లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనంలో మనం చదివాం, అపవాది శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించాను అన్నాడు. ఐ హావ్ గివెన్ అథారిటీ ఓవర్ ఎనిమీ అన్న మాట దగ్గర అథారిటీ ఈ ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. పవర్, అథారిటీ రెండు సిమిలర్ గానే ఉంటాయి. పవర్ చాలా మందికి ఉంటుంది, అథారిటీ పవర్ కంటే గొప్పది. ఎగ్జాంపుల్, రోడ్డు మీద నిలబడ్డ ట్రాఫిక్ కానిస్టేబులే, ట్రాఫిక్ కానిస్టేబుల్ యూనిఫామ్ వేసుకుని చెయ్యి ఎత్తితే ఎంత గొప్ప వ్యక్తి కారులో ఉన్నా కారు ఆపుతాడు. ఎందుకంటే వాడు చిన్నోడే, కానీ వాడికి ఇవ్వబడ్డ అథారిటీ గొప్పది, అథారిటీ గొప్పది. మనం కూడా చాలా విషయాల్లో చిన్నగా మనల్ని భావిస్తాం, కాని మనకి యేసుక్రీస్తు ప్రభు అథారిటీ ఇచ్చాడు. ఆ అథారిటీకి శత్రువు వణుకుపోతాడు, ఆ అథారిటీకి శత్రువు లోబడతాడు. కాబట్టి ఆ అథారిటీని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం, మనం గత ధ్యానాల్లో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఇంకా ప్రాముఖ్యమైన మాటలు మనం చదవాలి. అందులో చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మనం పరిచర్యలో శత్రువు ఎలా పనిచేస్తున్నాడో, మనుషుల్లో ఎలా పనిచేస్తున్నాడో అర్థం చేసుకోవాలి. దీన్ని ఏమంటామంటే కేస్ స్టడీ అంటాం. అన్ని చోట్ల దెయ్యం ఒకలాగే ఉండడు, అందరిలోనూ దురాత్మలు ఒకలాగే ఉండవు. దురాత్మలు వెరైటీగా ఉంటాయి, అంతే. ప్రతి కేసులో కూడా మనం ఏమర్థం చేసుకోవాలంటే ఇది రోగమా, ఇది దెయ్యమా, ఇది నటనా, మనకు అర్థం కావాలి, మనకు అర్థం కావాలి. అందుకోసం చాలా సార్లు ఈరోజు శుక్రవారం ఉపవాస ప్రార్థనా దినం మనం ప్రార్థనలో గడిపాం. జర్నీ వల్ల మేము ఈ ఒక్క వారమే పార్టిసిపేట్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ప్రార్థన చేస్తున్నాం, ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, సిద్ధపాటు ప్రార్థన చేస్తున్నాం. కొన్ని కార్యక్రమాల కొరకు మనం ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడుతున్నాం. ఆ ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి వెళ్తున్నప్పుడు మనకు పరిస్థితులు అర్థమవుతాయి. అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. మూసలో ఒకే బాణీలో మనం దెయ్యాన్ని చూడడానికి వీల్లేదు. అందుకే దెయ్యాలు మనుషుల్ని పడితే ఎలా ఉంటుంది అన్నది బైబిల్లో అన్ని సందర్భాల్లో ఒకలాగ లేదు, వేరువేరుగా రాయబడ్డాయి, వేరువేరుగా రాయబడ్డాయి. మత్తయి సువార్త 8:28 నుంచి మనం చదివితే, ఆయన అద్భరనున్న గదరేనియల దేశము చేరగా దయ్యం పట్టిన ఇద్దరు మనుషులు సమాధుల్లో నుంచి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గం వెళ్ళలేకపోయాను. ఎక్కడి నుంచి వచ్చారు? సమాధుల్లో నుంచి వచ్చారు. ఎలాగున్నారు? చాలా భయపెడుతున్నారు. ఎవరు ఆ మార్గంలోకి వెళ్ళలేకపోతున్నారు. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలం రాకమనుకే మమ్మల్ని బాధించుటకు ఇక్కడికి వచ్చితేవా అని కేకలు వేసిరి. ఏమనాలి? స్క్రూ లూజ్ అయిందనాలా? మానసికమైన జబ్బు వచ్చిందనాలా? ఏమనాలి? యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే దెయ్యం పట్టిందని అన్నాడు. కాబట్టి మనం సైన్స్ లో బాగా డెవలప్ అయ్యాము, దెయ్యాలు ఏమి లేవు, మానసిక రుగ్మతలే అనడానికి బైబిల్ ఒప్పుకోదు. మానసిక రుగ్మతలకు ఇంగ్లీష్ మందులున్నా చాలా సందర్భాల్లో మేము మందులు వాడుతున్నామండి, ఏమీ ఫలితం లేదని చాలా మంది చెప్తారు. దెయ్యాలు మనుషులను వదిలేసి ఉండవు. దెయ్యాలకు మనుషులంటే ఎంత ఇష్టమో. వాడు పాడు చేయడానికే భూమి మీదకి వచ్చాడు. మనుషులు శ్రమ పెట్టడానికే వాడు వచ్చాడు. ఈ కేసును ఎట్లా అర్థం చేసుకోవాలి? వాళ్ళ సమాధుల నుంచి వచ్చారు, జనాన్ని బెదిరిస్తున్నారు, కేకలు వేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభుని ఐడెంటిఫై చేశారు. ఏమంటాడు యేసుక్రీస్తు ప్రభుని? ఏమంటున్నారు వాళ్ళు? దేవుని కుమారుడా అంటున్నారు. మాకు నీకు సంబంధం లేదు, మేము నీ పార్టీ కాదు, మీ జోలికి మేము రాము, మా జోలికి నువ్వు రావద్దు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. 30వ వచనంలో, వారికి దూరముగా గొప్ప పందుల మందు మేచుండెను, ఆ దెయ్యాలు నీవు మమ్మల్ని వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందులోకి పోనిమ్మని ఆయన వేడుకొనెను. కాబట్టి ఈ సన్నివేశంలో ఏమర్థమవుతుంది? ఆ మనుషుల్లో దెయ్యాలు ఉన్నాయి, ఆ దెయ్యాలు మాట్లాడుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభు వాటిని ఒప్పుకోవట్లేదు, ఉండనివ్వట్లేదు, వెళ్ళగొట్టాడు. అవి కూడా యేసుక్రీస్తు ప్రభుతో, మాతో నీకు పని లేదు, నువ్వు మా వర్గం కావనే మాట్లాడుతున్నాయి. కాబట్టి ఆ పందుల మందులోకి వెళ్ళిన తర్వాత పందులను కూడా చంపాయి. చంపడమే కదా వాడి పని, నాశనం చేయడమే కదా వాడి పని, దాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి సన్నివేశాలు బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడ్డాయి. బైబిల్లో ఉన్న సన్నివేశాలు చదువుతున్నప్పుడు మనకి అలాంటి పరిస్థితులు అర్థమవుతున్నప్పుడు ఈ దెయ్యం పని అన్నది మనం గ్రహించగలగాలి. అందుకే దేవుని వాక్యాన్ని చదువుతూ దేవునితో ఆ క్లోజ్ ఇంటిమేషన్ లో ఉన్నప్పుడు మనకు అర్థం అవుతుంది. కొన్నిసార్లు ఏం చూసినా దెయ్యం అన్నట్టుగా మాట్లాడతారు, అది పొరపాటే. ఏం చూసినా దెయ్యము అని అనుకోవడం కూడా నీకు సరైన అవగాహన లేకపోవడం. ఏదైనా సంఘం ఎదుట సాతాను నిలబడలేడు. సంఘముగా వెళ్లి ప్రార్థన చేస్తే సాతాను నిలబడలేడు. రోగాలకు కూడా స్వస్థత కలుగుతాయి. ఎస్ఎఫ్జేలో స్వస్థతల మీద కాన్సన్ట్రేషన్ చెయ్యొద్దని కావాలని చెప్పి ఆ కాన్సన్ట్రేషన్ ఆ సాక్ష్యాలు చెప్పనివ్వట్లేదు. కానీ ఎన్నో అద్భుతాలు సంఘంగా కలిసి ప్రార్థన చేస్తుంటే ఎన్నో మేలులు, ఎన్నో స్వస్థతలు. సెల్ ఫోన్ లో ప్రార్థన చేసి దెయ్యాలను వెళ్ళగొట్టిన సన్నివేశాలు ఎస్ఎఫ్జేలో ఉన్నాయి. నా మటుకు నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోయిన సందర్భం నేను కూడా చూడగలిగా. నేను ప్రార్థన చేస్తే పోవటం, ఒకప్పుడు దెయ్యాలు మనుషులకు పడతాయంటే నేను నమ్మలేదు. దాన్ని మెంటల్ డిజార్డర్ గా తీసుకోవాలని చెప్పి నేను అట్లాగే తెలియకుండానే మాట్లాడినవాడిని. కానీ బైబిల్లో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం, చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. అట్లాగే మత్తయి సువార్త 17వ అధ్యాయము 14వచనాన్ని చదివితే, వారు జనసమూహమునకు వచ్చినప్పుడు ఒకడు ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని, ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగి మిక్కిలి బాధపడుచున్నాడు, ఏల ఎనగా అగ్నిలోను నేలలోను తరచుగా పడుచున్నాడు, నీ శిష్యుల వద్దకు వాణ్ణి తీసుకుని వచ్చితిని గాని వారు వాణిని స్వస్థలపరచలేకపోయిరని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖ తరము వారలారా, మీతో నేనెంతకాలం ఉందో, ఎంతవరకు మిమ్మల్ని సహించను, వాడు నా వద్దకు తీసుకోండి అని నేను చెప్పాను. అంతటి యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వాణ్ణి వదిలిపోయాను, ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందాను. ఏమి రాయబడుతుంది? చాంద్రరోగి మాత్రమే కాదు, రోగి అయితే రోగి మాత్రమే కాదు, బాధపడ్డం మాత్రమే కాదు, అగ్నిలో పడుతున్నాడు, నీళ్ళలో పడుతున్నాడు, సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నాడు. కాబట్టి అన్ని కేసుల్లో ఒకలాగే దురాత్మ పనిచేస్తాడని కాదు, కానీ ఆబ్జెక్టివ్ మాత్రం ఒకటే, నాశనం చేయడమే. ఆబ్జెక్టివ్ మాత్రం ఒకటే, అన్ని కేసుల్లో ఒకలాగే కనబడ్డు. కాబట్టి ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది ఇది దురాత్మ పనే అని. అది ఎలాగ అర్థం చేసుకోవాలి? బైబిల్లో రాయబడే సందర్భాలు చదువుతూ ఉంటే మనకు అర్థమవుతాయి. ఈవెన్ రోగాలు కూడా దెయ్యాల వల్ల కలుగుతున్నట్టు సందర్భాలు బైబిల్లో రాయబడ్డాయి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 32వ వచనం. యేసును ఆయన శిష్యులను వెళ్ళిచుండగా కొందరు దయ్యం పట్టిన ఒక మూగవాడిని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. దయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడగా జనసమూహములు ఆశ్చర్యపడి. కాబట్టి ఆ దయ్యాన్ని వెళ్ళగొడితే నోరు వచ్చింది, ఆ దయ్యాన్ని వెళ్ళగొడితే మాట వచ్చింది, స్వరం వచ్చింది, దాన్ని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మొదటి మాట, దెయ్యాలను అర్థం చేసుకోవాలి, ఇది దెయ్యమా కాదని అర్థం చేసుకోవాలి, రోగాలను అర్థం చేసుకోవాలి, మనుషుల్ని అర్థం చేసుకోవాలి, మనుషుల్లో సాతాన్ ఎట్లా పనిచేస్తున్నాడు అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోవడానికి సువార్తలో రాయబడ్డ సన్నివేశాలు చదువుతున్నప్పుడు, అలాంటి సన్నివేశాలు మన కంటికి కనిపించినప్పుడు బైబిల్లో ఇది దెయ్యం పనిగా రాయబడింది కాబట్టి ఇది దెయ్యం పని అని మనం గ్రహింపులోకి వచ్చి అట్లాగే మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి అర్థం చేసుకుందాం. దీనికి మొదటి మాట కేస్ స్టడీస్. అన్ని కేసులు ఒకలాగా ఉండవు, వాళ్ళ పరిస్థితి విని మనం వాళ్ళకి సహాయం చేయగలిగిన వారుగా ఉండాలి. రెండవ మాట డిజర్నింగ్ ఆఫ్ స్పిరిట్స్, ఆత్మల వివేచన వరము కొరకు బైబిల్ మాట్లాడుతూ ఉంది. ఇది దేవుని ఆత్మ, ఇది దురాత్మ, ఇది క్రీస్తు ఆత్మ, క్రీస్తుకు చెందని ఆత్మ, ఆత్మల వివేచన వరం, దానికోసం కూడా బైబిల్ మాట్లాడుతుంది. అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ఆత్మ వరాల్లో రాయబడింది. అట్లాగే పౌలు ఆ వివేచన కలిగిన వాడిగా పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అపొస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయము 16వచనం నుంచి మనం చదువుతూ ఉంటే, మేము ప్రార్థనా స్థలానికి వెళ్ళిచుండగా పుతోను అని దయ్యం పట్టినదే సోది చిప్పుడు చేత తన యజమానుకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది. దయ్యం పట్టిందంటే ఏమైనా పిచ్చి పిచ్చి గరుగుతుందా, కేకలు పడుతుందా? లేదు, ఇక్కడ సినారీ వేరేగా ఉంది. చాలా తెలివిగా, చాలా జ్ఞానంగా, జనానికి నమ్మశక్యంగా వాళ్ళకి ఆ జాతకం చెబుతూ, అదృష్టం చెబుతూ, నీకు ఏదో రాబోతుందని చెప్పి ఆశ చూపిస్తూ, మనుషులను సంతోష పెడుతూ, భవిష్యత్తు మాట్లాడుతున్నట్టుగా, ఫోర్ టెల్లింగ్ చేస్తున్నట్టుగా కూడా చూస్తున్నాం. దెయ్యం పట్టింది అన్న విషయం పౌలుకి అర్థమైంది. తర్వాత 17 వచనం, ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. ఎంత మంచి మాట, అబద్ధమా? కాదు, ఈ మనుషులు దేవుని దాసులు అన్నది. రెండో మాట, ఈ మనుషులు వీరు మీకు రక్షణ మార్గాన్ని ప్రచురించేవారు. అది కరెక్టే. వాళ్ళు ఎవరో చెప్పింది కరెక్ట్, వాళ్ళు చేస్తున్న పని ఏంటో చెప్పింది, అది కరెక్ట్. మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషులు వస్తే వాళ్ళకు సోది చెప్తా ఉంది. సోది చెప్పిన వాటిలో కొన్ని వాళ్ళు సోది చెప్తున్నప్పుడు బాగా డబ్బులు సంపాదిస్తున్నారట. ఎందుకు? ఈమె చెప్పినవి జరిగినవి అని చెప్పి తర్వాత మౌత్ పబ్లిసిటీ వస్తుంది. కాబట్టి చాలా ఇక్కడ ఇక్కడ ఎలా కనబడుతుంది, జుట్టు వరబోసుకొని ఆ కేకలు పెడుతూ సమాధులు గంతులు వేస్తున్న సందర్భం కాదు, కానీ దైవమే, కానీ దైవమే. ఆ చిల్లంగి, ఆ ఈ బాణామతి, ఈ భూత వైద్యము, సోది చెప్పటము, చిలక జోస్యము, ఇవన్నిటి దగ్గర దెయ్యం పనిచేస్తుంది, దెయ్యం పనిచేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలు అక్కడికి వెళ్ళకూడదు. అలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళని వెళ్ళగొట్టే వాళ్ళుగా, విడుదల ప్రకటించేవారుగా ఉండాలి తప్ప, ఇదేదో బాగుంది చక్కగా చెప్తుందని చెప్పి అక్కడ మనం ఇంట్రెస్ట్ చూపించకూడదు. ఆ గ్రహింపులో మనం ఉండాలి. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. దేవుడు తన బిడ్డలకి ఎలాంటి కృపనిస్తున్నాడో మనకు అర్థమవ్వాలి. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం, అలసిన వాణిని మాటల చేత ఊరడించి జ్ఞానం నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకే ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువగు యెహోవా నా చెవికి వినబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ఈ ఆత్మల వివేచన ఎవరి విషయంలో సాధ్యమవుతుంది అంటే ఆ లిజనింగ్ ఇయర్, వినే చెవి. దీన్ని అందుకే ఎస్ఎఫ్జేకి మిగతా సంఘాలకి తేడా ఏంటంటే, మనం డైలీ దేవునితో సహవాసం, సంఘంతో సహవాసము, రోజు వాక్యం వినటం. మిగతా సంఘాలకైతే 52 ప్రసంగాలు, ఎస్ఎఫ్జే సభ్యులకైతే ఒక పూట ఆరాధనకి అటెండ్ అయితే 365 వర్తమానాలు, 2 పూటల ఆరాధనకి అర్థం అలవాటు జాయిన్ అయ్యే వాళ్ళైతే 700 వర్తమానాలు. ఎక్కడ 52 వర్తమానాలు, ఎక్కడ 700 వర్తమానాలు. ఎంతగా దేవుని వాక్యాన్ని మనం స్పష్టంగా సిరీస్ వైజ్గా ధ్యానం చేయగలుగుతున్నాము. ఈ అలవాటు ఇంకా నీ అంతటి నువ్వు వాక్యాన్ని చదివి అర్థం చేసుకొని దేవుణ్ణి పరిస్థితులను అర్థం చేసుకుని ఆత్మీయతలోకి వస్తే వినబుద్ధి పుట్టిస్తే దేవుడిగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 50వ అధ్యాయము 4వ వచనంలో చివరి మాట, శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు. పై మాట, శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. నువ్వు శిష్యుడు అయితే, నువ్వు శిష్యురాలు అయితే, నువ్వు దేవునికి యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తూ ఉంటే, వెంబడించడం అంటే లూకాసువార్త 9:23 ప్రకారంగా ఎవడైనా నన్ను వెంబడింపకోని ఎడలా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము సిలువెత్తుకొని వెంబడించమన్నాడు. ప్రతి దినం ఇక్కడ కూడా రాయబడుతున్న మాట, ప్రతి దినం. అందుకే 6 రోజులు లోకంలో తలమునకలైపోయి 7వ రోజు దేవుడి దగ్గరకు వస్తే మనకు లోకంలో ఉన్న విషయాలే బాగా అర్థమవుతాయి. దైవిక విషయాలు ఎట్లాగ అర్థమవుతాయి? దైవిక విషయాలు బాగా అర్థం అవ్వాలంటే డైలీ ఆయనతో ఉండాలి, డైలీ వాక్యాన్ని చదవాలి, దేవుని మాటలు వినాలి, డైలీ మనం నోరు విప్పి ప్రార్థన చేయాలి, ప్రతి విషయాన్ని బట్టి ప్రభువును స్తుతించాలి, ప్రతి లోపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, శిష్యులం అవ్వాలి. అప్పుడు మనం మాట్లాడేది మారుతుంది, మనం వినేది మారుతుంది, మనం శిష్యులుగా మారుతాం. అదే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి డిజైనింగ్ స్పిరిట్ ఎవరికి ఉంటుంది? డిజైనింగ్ స్పిరిట్, ఆత్మల వివేచన వరం, ప్రతి పరిస్థితిని అర్థం చేసుకునే వరం ఎవరికి ఉంటుంది? ఆయనతో అనుదిన సహవాసం చేసే వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మనం ఈ ఆత్మల పరిస్థితిని అర్థం చేసుకోవడానికి మనం ఈ ఆత్మల వివేచన వరాన్ని కలిగి ఉండాలని మనం చూస్తా ఉన్నాం. మొదటి మాట, అన్ని సందర్భాల్లో దెయ్యం ఒకలాగే కనబడ్డు, కేస్ స్టడీస్ వేరేగా ఉన్నాయి. బైబిల్లో ఉన్న కేస్ స్టడీస్ ను మనం చదవాలి. రెండు, అన్ని ఆత్మలు దేవుని సంబంధమైన ఆత్మలు కావు. ఇది దేవుని ఆత్మో దురాత్మో అర్థం చేసుకోవడానికి ఆత్మల వివేచన కలిగి ఉండాలి. అక్కడ పౌలు సందర్భంలో పుతోని దెయ్యము నిజంగా దేవదూతలా కనబడుతుంది. ఎంత బాగా మాట్లాడుతుంది, సర్వోన్నతుడైన దేవుని కుమారులు అంటారు, దేవుని సేవకులు అంటారు, రక్షణ మార్గాన్ని ప్రచురిస్తున్నారు అని అంటారు, వచ్చిన వాళ్ళందరికీ సోది చెబుతా ఉంది, యజమానికి లాభం తీసుకొస్తుంది. దెయ్యం అనాలా దేవత అనాలా? దేవతలా కనబడుతుంది, దేవత కాదు దెయ్యం, దేవత కాదు దెయ్యం. కాబట్టి దేవుని బిడ్డలు ఆత్మల వివేచన వరం కలిగి ఉండాలి. అందుకే నీకు వరాల మీద ఆసక్తి ఉంటే ఆర్ స్టాన్లీ గారు అంటాడు, తప్పకుండా ఈ వరం కోసం అడగండి. ఏ వరము? నేను ఇది దేవుని ఆత్మ ఇది దురాత్మ అన్నది అర్థం చేసుకోవడానికి ఈ వరాన్ని అడగండి అంటాడు, ఈ వరాన్ని అడగండి అంటాడు. మొదటి యోహాన్ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం, మొదటి యోహాన్ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనంలో, ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్త లోకములోనికి బయలు వెళ్లి ఉన్నారు. ఎవరు? ప్రవక్తల కాదు, అబద్ధ ప్రవక్తలు. ఎంతమంది ఉన్నారు? అనేకులు. గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అన్నాడు. మీకు ఆ వివేచన ఉండాలి, మీకు అవి వివేచన ఉండాలి, మీకు ఆ వివేచన ఉండాలి. ఆరవచించడం ఎంత బాగుంటుందో, మనం దేవుని సంబంధం, దేవుని ఎరిగిన వాడు మన మాట వినను, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనం సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, బ్రహ్మపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఒకే ఒకటే ఏదో అద్భుతంగా వింతగా ఉండగాదు, దేవుని సంబంధమైందా కాదా. దేవుని సంబంధం కాని ప్రతిది దురాత్మ, నాతో కలిసి సమకూర్చిన ప్రతి వాడు చెదరగొట్టువాడు. కాబట్టి వివేచన వరం కలిగి ఉండాలి. దురాత్మల విషయంలో మనం ఆ వివేచన వరం కలిగి ఉండాలి. ఎట్లా వస్తుంది? డైలీ ఫెలోషిప్, దేవునితో, దేవుని వాక్యంతో, ప్రార్థనలో రోజు గడిపిన వారు తప్పకుండా ఈ వివేచన వరాన్ని కలిగి ఉంటారు అన్న విషయాన్ని ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. మూడవది, యేసుక్రీస్తు ప్రభువు గాని శిష్యులు గాని దెయ్యాలను ఎట్లా వెళ్ళగొట్టారు. మనం దాన్ని చదివితే అలా మనం చేస్తే చాలు, కొత్తగా చేయాల్సిన అవసరం ఏం లేదు. యేసుక్రీస్తు ప్రభు ఎలా చేశాడు, అపోస్తలు ఎలా చేశారు, అలా చేస్తే చాలు. వాళ్ళు ఏమైనా జుట్టు పట్టుకొని పీకారా, చెంపలు బాదారా, ఏం చేశారు, నోట్లో ఆయిల్ పోసారా, ఏం చేశారు? బైబిల్లో ఏమి రాయబడితే అది చేస్తే చాలు. నిజంగా దెయ్యాలు పట్టాయి, దెయ్యం పట్టింది అన్నకాడ దెయ్యం అరిచేదానికంటే ఎక్కువగా అరుస్తూ ఉంటారు, ఎక్కువగా అరుస్తూ ఉంటారు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 18వ వచనం చదివితే, మత్తయి సువార్త 17వ అధ్యాయము 18వ వచనం చదివితే, అంతటా యేసు ఆ దెయ్యమును గద్దింపగా అది వాణ్ణి వదిలిపోయాను. అంటే రెబ్యూక్ హిమ్ అన్నాడు, అపవాదిని ఎదురించుడి, అపవాదిని గద్దించుడి. రెబ్యూక్ చేస్తే దెయ్యం వెళ్ళిపోతుంది, రెబ్యూక్ చేస్తే దెయ్యం వెళ్ళిపోతుంది. అపోస్తల కార్యాల గ్రంథం 19వ అధ్యాయము 13వ వచనం అపోస్తల కార్యాల గ్రంథం 19వ అధ్యాయము 13వ వచనాన్ని చదివితే, అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించి యేసు తోడు మిమ్మను ఉచ్చారణ చేయుచున్నానని మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమున ఉచ్చరించుటకు పూనుకొనిరి. కాబట్టి ఏం చూశారు? పౌలు ఎట్లా వెలగొడుతున్నాడు దయ్యాల్ని, పౌలు ఎట్లా వెలగొడుతున్నాడు దయ్యాల్ని. పైనదే రాయబడింది 12వ వచనంలో, అతని శరీరానికి తగిలిన చేతి గుటలైనను నడికట్లైనను రోగుల వద్దకు తెచ్చినప్పుడు రోగములు వాడిని విడిచాను, దయ్యములు కూడా వదిలిపోయాను. దయ్యాలు ఎలా వదిలిపోయాయి అక్కడ రాయబడలేదు, కానీ చూసిన వాళ్ళు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? పౌలు ప్రకటించి యేసు తోడు మిమ్మల్ని ఉచ్చారణ చేయుచున్నానని మాట చెప్పి యేసుక్రీస్తు ప్రభు నామమును గద్దిస్తున్నాను అంటే దయ్యం పోయింది. యేసుక్రీస్తు నామము అంటే పోయింది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నామము వాళ్ళకు ఒక మంత్రంలాగా అనిపించింది. ఆ యేసు నామములో దయ్యాలు పోవును గాక అంటున్నారు. అలాగే అన్నాడు పౌలు, యేసుక్రీస్తు ప్రభు గద్దించాడు అంతే. దానికి ఏమి వేరొక ప్రాసెస్ ఏమీ లేదు, ఏమీ లేదు. ఆయన నామములో శక్తి ఉంది, ఆయన నామమును ఉచ్చరించి మనం విడుదల కలగజేస్తామని వాక్యం మాట్లాడుతూ ఉంది. కాబట్టి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. కాబట్టి దయ్యాన్ని ఎలా వలగొట్టాలి? చాలా సులువు. యేసుక్రీస్తు ప్రభు ఎట్లాగైతే ఆ గద్దించాడో, పౌలు ఎలాగైతే యేసు నామంలో విడుదల ప్రకటించాడో, అంటే మన మాట చెలవిస్తే మన మాటకున్న ఆ యేసు నామంలో ఉన్న శక్తిని బట్టి మనకిచ్చిన అథారిటీని బట్టి విడుదల కలుగుతుందని వాక్యం మాట్లాడుతూ ఉంది. కాబట్టి మూడు విషయాలు, కేస్ స్టడీస్. అన్ని సందర్భాలు ఒకలా ఉండవు, బైబిల్లో ఉన్న కేస్ స్టడీస్ ను అర్థం చేసుకుందాం. రెండు, ఆత్మల వివేచన. దెయ్యం అందరిలో ఒకలాగే కనబడ్డు, కనబడుతున్న ఆ పరిస్థితిని బట్టి దెయ్యమో కాదో అర్థం చేసుకునే ఆ వివేచన వరం కొరకు మనం ప్రార్థన చేయాలి. మూడు, ఎట్లాగ విడుదల కలగజేయాలి? దానికి మనం ఏమో కొత్తది ఏమి కనిపెట్టాల్సిన పని లేదు. యేసయ్య ఎలా వెలగొట్టాడో, అపోస్తలు ఎలా వెలగొట్టారో అలాగే మనం అంత సింపుల్ గా వెలగొట్టగలము అని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఇంకా దయ్యాన్ని వెలగొట్టడానికి మనం ఏం చేయాలి అన్న, ఎలా వెలగొట్టగలము అన్న మాట దగ్గర ఆయన మనకిచ్చిన అథారిటీని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. చాలా సార్లు దయ్యం అనగానే భయం పుడుతుంది, దయ్యం అనగానే భయం పుడుతుంది. దెయ్యం అన్న మాట విని భయపడేవాడు ఎట్లా దెయ్యాన్ని వెలగొడతాడు? చాలా సార్లు మనం ఎందుకు దెయ్యం లేదు అని అంటామంటే దెయ్యం అంటే భయం కాబట్టి, దెయ్యం అంటే భయం కాబట్టి. కానీ బైబిల్ ఏం మాట్లాడుతుందంటే శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చాను. ఆ బందీకానాల్లో ఉన్న వారికి, వాడి చేత పీడించబడుతున్న వారికి, ఆ వ్యసనాల్లో కూరుకుపోయిన వారికి, ఆ రోగాల చేత బాధించబడుతున్న వారికి విడుదల కలగజేయాల్సింది నువ్వే. నువ్వు భయపడితే ఎట్లాగా? నువ్వు ఎందుకు భయపడుతున్నావంటే నీకు ఇవ్వబడ్డ అధికారం నీకు అర్థం కాక, యేసుక్రీస్తు ప్రభు నామంలో ఉన్న శక్తి నీకు అర్థం కాక, దేవుని బిడ్డలకు దేవుడిచ్చిన అధికారం అభిషేకం అర్థం కాక, యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన అధికారం మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన అధికారం మనకు అర్థం కావాలి. ఆయన యేసుక్రీస్తు ప్రభుకి అధికారం ఇచ్చాడు పరలోకమందును. మత్తయిసువార్త 28:18 పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. యేసుక్రీస్తు ప్రభుకి తండ్రి ఇచ్చిన అధికారం, తండ్రి ఇచ్చిన అధికారం. ఆయన మీద దేవుడికి ఏమన్నా, సాతానికి దేవుడి మీద ఏమైనా అధికారం ఉంటుందా? ఉండదు కదా, ఉండదు కదా. మార్కు సువార్త మొదటి అధ్యాయము 27 అందరూ విస్మయం ఉంది, ఇదేమిటో, ఇది కొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారముతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగా అది ఆయనకు లోబడుచున్నవని ఆయన ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. దెయ్యాలు లోబడుతున్నాయి, సెలవిస్తే లోబడుతున్నాయి. సచ్ అథారిటీ జీజస్ ఇస్ హావింగ్. యేసుక్రీస్తు ప్రభుకున్న అధికారం అది. యేసుక్రీస్తు ప్రభుకున్న అధికారాన్ని ఏం చేశాడు? నేను మాత్రమే వెళ్ళగొట్టగలుగుతాను, నేను మాత్రమే మనుషులకు విడుదల కలగజేయగలుగుతాను అలా యేసుక్రీస్తు ప్రభు శిష్యులకిచ్చాడు దాన్ని. యేసుక్రీస్తు ప్రభు శిష్యులకిచ్చాడు. మార్కు సువార్త 6:7 ఆయన 12 శిష్యులను తన వద్దకు పిలిచి వారిని ఇద్దరిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చాడు. తనకున్న అధికారం యేసుక్రీస్తు ప్రభు ఇచ్చాడు, యేసుక్రీస్తు ప్రభు ఇచ్చాడు అధికారం. కాబట్టి మనం భయపడుతున్నామంటే మనకు ఆ అధికారం అర్థం కాల. 70 మందికి అధికారం ఇచ్చాడు, 12 మందికి అధికారం ఇచ్చాడు. చివరికి ప్రతి విశ్వాసికి అధికారాన్ని ఇచ్చాడు ఆయన. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు కనబడును, ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. నమ్మిన విశ్వాసులు యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన అధికారం ఏంటంటే దయ్యాలు వెళ్ళగొట్టే అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభు నమ్మిన విశ్వాసులందరికీ అనుగ్రహించాడు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం దేవుని బిడ్డలం. ఎంత గంభీరమైన మాటలు రాయబడ్డా మన కోసం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనాన్ని చదవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారును. విఆర్ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభు రాయబారు అంటే అర్థం ఏంటి? అమెరికా రాయబారు అంటే అమెరికా చేత పంపబడ్డవాడు, అమెరికా అధికారంతో వచ్చినవాడు. భారతదేశపు రాయబారు అంటే భారతదేశం చేత పంపబడ్డవాడు, భారతదేశానికి ప్రతినిధిగా వెళ్ళినవాడు. ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటి? మేము క్రీస్తుకు రాయబారులు. మేము క్రీస్తుకు రాయబారులు. విఆర్ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. ఎంత బలమైన మాటలో మన కొరకు రాయబడిందో. విఆర్ బాడీ ఆఫ్ క్రైస్ట్. ఆయన శిరస్సు, మన శరీరం. ఆ శిరస్సుతో మనం హత్తుకుని ఉన్నాము. మనకు ఆయనకి అధికారం ఉందో, అధికారం మనకి వచ్చాడు ఆయన. అందుకే సంఘం ఎదుట పాతాల లోకపు ద్వారములు నిలవజాలవు. అది మనకి ఇవ్వబడ్డ అధికారం అని మరలా జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి ఈ అధికారం, అథారిటీ మనకు అర్థమైతే మనం లోకంలో చూడడానికి చిన్నగా ఉన్నా, మనం మన సొంతంగా దెయ్యాలు వెలగొట్టడం లేదు, మన సొంతంగా స్వస్థత కార్యాలు ప్రకటించడం లేదు, మన సొంతంగా మనుషులకు మేలు చేయడానికి నిలబడడం లేదు. ఆయన ఇచ్చిన అధికారాన్ని బట్టి ఆయన ఏమంటాడు? రోమీయులకు రాసిన 16వ అధ్యాయం 19-20వ వచనాలు. రోమీయులకు రాసిన 16వ అధ్యాయం 19-20వ వచనాల్లో మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మల్ని గురించి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమే జ్ఞానులను, కీడు విషయమే నిష్కపటులే ఉండవాలని కోరుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితకు తొక్కించును. అక్కడ రాయబడ్డ మాటలు, మీరు విధేయత చూపిస్తే, మీరు నిష్కపటులుగా ఉంటే దేవుడు మీ పాదాల కింద సాతాను తొక్కిస్తాడు. ఆయన మనకిచ్చిన అధికారం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితకు తొక్కించును. ఆయన ఇచ్చిన అధికారాన్ని బట్టి సాతాను ఎలా ఎంత బలవంతుడైనా సరే, అంతకంటే బలవంతుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో మనం అడుగు పెట్టగలం, విడుదల ప్రకటించగలం, రక్షణ కార్యం చేయగలము. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. ఎదిరిస్తే పారిపోతాడు. యేసునామాన్ని ప్రకటిస్తే పారిపోతాడు. యేసునామంలో విడుదల ప్రకటిస్తే విడుదల కలుగుతుంది. ఎందుకంత? దేవుడికి లోబడ్డావు, దేవునికి లోబడి ఉండు. ఇదేదో మన సొంత శక్తి చేత చేసేది కాదు. చాలా మంది మేము ప్రార్థన చేస్తే ఆ దెయ్యాలు మా మీదకి వస్తాయంటే, మీరు ప్రార్థన చేస్తే ఆ దెయ్యాలు మీ మీదకి రావడానికి ఎందుకు మీరు ఆయనతో సంబంధం కలిగి ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభుతో సంబంధం కలిగి ఉన్నారా? ఆయనతో సంబంధం కలిగి ఉంటే నిన్ను చూసి భయపడాలి తప్ప నీ దగ్గర రావడం ఏంది? మేము వెళ్ళి ప్రార్థన చేస్తే మా కళ్ళలోకి దెయ్యం వస్తుంది, మా ఒంటి మీదకి దెయ్యం వస్తుంది. మన భక్తే ప్రశ్నార్థకం, మన అవగాహనే ప్రశ్నార్థకం. ఆయనతో లోబడితే ఆయన ఇచ్చిన అథారిటీ ఇది. ఆ అధికారంతో నువ్వు ప్రార్థన చేస్తే వాడు పారిపోతాడని బైబిల్ చెప్తుంది తప్ప వాడు నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? అర్థం ఏంటంటే నువ్వు ఆయనతో సరిగ్గా లేవు. ఎలా ఉండాలి ఆయనతో మనం? ఏం కోరుకుంటున్నాడు ఆయన? ఏ స్థాయిలో ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన? కీర్తన గ్రంథము 81వ కీర్తన 81వ కీర్తన 13వ వచనాన్ని మనం చదివితే 81వ కీర్తన 13వ వచనాన్ని చదివితే, అయ్యో నా ప్రజలు నా మాట వినిని ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు అంటున్నాడు. 14వ వచనం, అప్పుడు నేను వేగురమే వారి శత్రువును అనగదొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. ఆయన మాట విని ఆయనకు లోబడతా ఉంటే ఆయన వాడుకుంటాడు, ఆయన విడుదల ప్రకటిస్తాడు. అందుకోసమే అంతకే మీకు భయంగా ఉంటే సంఘముగా వెళ్ళండి. సంఘం యొక్క సంఘం ముందు పాతాల లోకపు ద్వారాలు నిలవచ్చాలవు. ముందు ఎవరైనా ఒకరు విడుదల ప్రకటించి వాళ్ళకి మేలు చేయడం చూస్తే మీలో విశ్వాసం పెరుగుతుంది, మీకు ఆశ పెరుగుతుంది. నిజంగా ఎక్కడైతే స్వస్థతలు, ఎక్కడైతే విడుదల కార్యాలు, ఎక్కడైతే మారు మనసు కార్యాలు జరుగుతున్నాయో దానికి అర్థం ఏంటంటే దట్ ఈస్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం యొక్క ప్రభావం అది, దేవుని రాజ్యం వచ్చింది అనడానికి సూచన అది. సంఘాన్ని బట్టి లోకానికి మేలు కలగాలి, సంఘాన్ని బట్టి బాధ్యతలు విడుదల కలగాలి, దురాత్మలు వెడలిపోవాలి, చీకట్లో ఉన్న వరకు వెలుగు కలగాలి తప్ప సంఘం భయపడమేంటి. దయచేసి అర్థం చేసుకుందాం. ఆయనకు లోబడితే, ఆయన మాట వింటే శత్రువులను ఆయన అనగదొక్కుతానంటున్నాడు, విరోధులను ఆయన కొడతానంటున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దేవుడికి నచ్చని ఏ స్వభావాన్ని మనం కలిగి ఉండకూడదు, ఎలాంటి రహస్య పాపాన్ని మనలో దాచుకుని ఉండకూడదు. అపొస్తల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం ఒక మాట మనం చదవాలి. అపొస్తల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం ఏమి రాయబడిందంటే ఈ పౌలు చేసిన స్వస్థత కార్యం చూసిన తర్వాత కొంతమంది యేసుక్రీస్తు ప్రభు నమ్మని వారు, పైగా దేశ సంచారులు మాంత్రికులైన కొందరు యూదులు 13వ వచనంలో పౌలు ప్రకటించి యేసు తోడు మిమ్మల్ని ఉచ్చారణ చేయుచున్నానని దయ్యాన్ని వెలగొట్టడానికి యేసుక్రీస్తు ప్రభు నామాన్ని ఒప్పుకుంటే, ఎవరు యేసుక్రీస్తు ప్రభు నామాన్ని ప్రకటించినా మేం పారిపోతాము అంటలా దయ్యం. యేసుక్రీస్తు ప్రభు నామంలో విడుదల ప్రకటించిన వాడు యేసుక్రీస్తు ప్రభుతో సంబంధం కలిగి ఉండాలి. అలా సంబంధం కలిగి లేకపోతే భయపడుతున్నట్లుగానే దెయ్యం మన మీదుగా వస్తుంది. అదే రాయబడింది అక్కడ 14వ వచనం, యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయించుండేది. అందుకే ఆ దెయ్యం, నేను యేసును గుర్తెరుగుదును పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అడగగా ఆ దెయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరు లొంగదీసి గెలిచిన అందుచేత వారు దిగంబరులే గాయం తగిలి ఆ ఇంటి నుండి పారిపోయిరి. అవును, ఆయనతో సంబంధం కలిగి ఉంటే, ఆయన ఇచ్చిన అథారిటీ ఉంటే, ఆ అథారిటీ తోటి మనం ప్రొక్లమేషన్ ప్రకటిస్తే వాడు పారిపోతాడు. అంతే తప్ప మనలో నటనా జీవితం ఉంటే, మన లోకంలోనూ ఆయనతో ఉంటే, ఆయనతో సరైన సంబంధాన్ని కలిగి లేకపోతే, రహస్య పాపాలు చేస్తూ ఉంటే, పేరుకి ఫ్యాషన్ కొరకు యేసునామంలో విడుదల కలుగును గాక అంటే, యేసుక్రీస్తు ప్రభు నామంలో శక్తి లేదని కాదు, కానీ ఆ అధికారం కింద నువ్వు లేవు, ఆ అధికారం కిందకు నువ్వు రాలేదు, ఆ అధికారంతో నువ్వు ప్రకటించట్లేదు. నీకు దెయ్యాలు ఎట్లా భయపడతాయి ఆయనతో సరిగ్గా లేనప్పుడు? అందుకే దేవుని బిడ్డలో ఏ మాత్రం దెయ్యానికి లోకానికి దేవుడికి నచ్చిన పనులకు చోటు ఇవ్వకూడదు, క్యాజువల్ గా ఉండకూడదు. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనాన్ని చదివితే వాక్యం ఏమంటుందంటే, ఆయన అంటున్నాడు, ఇక్కడ మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు, ఎక్కడా సంబంధం పెట్టుకోకూడదు, ఏ విధంగానూ చోటు ఇవ్వకూడదు. అర్థం చేసుకుందాం. ఇక్కడ ఏమాత్రం చోటు ఇచ్చినా వాడు గెలుస్తాడు. కలవరపడతాం, భయపడతాం, విశ్వాసం ఎదగం, వెనకబడిపోతాం. మనకివ్వబడ్డ గొప్ప సాక్షి సమూహం ఎలా కనబడుతున్నారంటే, ప్రకటన గ్రంథం 12:11 చదివితే, ప్రకటన గ్రంథం 12:11 చదివితే, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణ్ణి జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. ఎక్కడా సెల్ఫిష్నెస్ కు చోటు ఇవ్వలేదు, ఎక్కడా లోకానికి చోటు ఇవ్వలేదు, ఎక్కడా క్యాజువల్ గా లేరు. వారు యేసు కొరకు, వారు చెప్పిన సువార్త కొరకు వాళ్ళు నిలబడ్డారు కాబట్టి సాతాను గెలిచారు. మనం ఖచ్చితంగా వాడి మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించగలం, వాడి మీద అథారిటీ ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. ఎప్పుడంటే ఆయనకు లోబడి ఉన్నప్పుడు, ఆయనతో అనుభవము ఉన్నప్పుడు, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన స్వరం వినగలుగుతున్నప్పుడు. ఇంకొక మాట జ్ఞాపకం చేసి నా వర్తమానం ముగిస్తాను. ఒకటి, అథారిటీ ఎగ్జిక్యూట్ చేయడం అలవాటు చేసుకోవాలి. రెండు, విశ్వాసంలో బలహీన పడకూడదు. మత్తయి సువార్త 17:19-20 చదివితే, తర్వాత శిష్యులు ఏకాంతంగా యేసునద్దకు వచ్చి, మేమెందు చేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతేమని అడగగా, అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసం చేతనే, ముందు నాకు అధికారం ఉంది, నేను ఆయన అంబాసిడర్, నేనే ఈ వ్యక్తికి విడుదల కలగజేయను, సంఘమే దీనికి పరిష్కారం చూపించగలదు, లోకం ఇక్కడే దేవుని శక్తికి దయ్యాన శక్తికి తేడాన్ని అర్థం చేసుకుంటదన్న ఆ నిశ్చేతతోటి, ఆ విశ్వాసంతో నువ్వు నిలబడకపోతే ఖచ్చితంగా దేవుడు నామనకు అవమానము, నువ్వు కూడా విశ్వాసాన్ని బలహీన పడతావు. విశ్వాసంతో చేయాల్సిన పని అర్థం చేసుకుందాం. అదే మత్తయి సువార్త 17:20-21 కింద రాయబడిన మాటలు, అక్కడే రాయబడుతున్న మాట, మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉంది ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుంచి పొమ్మని గాని అది పోవును, మీకు అసాధ్యమనేది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. మిగతా సన్నివేశాల్లో ఇది ఉపవాస ప్రార్థన చేతనే అంటాడు. మార్కు సువార్తలో ఆ మాట మనం చూడగలుగుతాం, ఉపవాస ప్రార్థనలో. ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి? ఖచ్చితంగా మనం ఆయనకు లోబడ్డాం, ఆయనతో గడపటం. చాలా మంది విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో ఎందుకు చతికిలబడతారంటే మనం ఆత్మీయ పోరాటంలో ఉన్నాము, మనం సిద్ధపాటు కలిగి ఉండాలన్నా, అది కనీసం ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చేసి సిద్ధపడాలన్నా ఆస్పృహ లేకుండా చాలా క్యాజువల్ గా ఉంటారు. ఖచ్చితంగా మనం దేవుని శక్తిని ఎగ్జిక్యూట్ చేయలేం. అక్కడ రాయబడుతున్న మాటలవే. కాబట్టి ఉపవాస ప్రార్థనలో విశ్వాసంతో వెలగొట్టడం మనం పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అర్థం చేసుకుందాం. ఫైనల్ గా 91వ కీర్తన మొదటి వచనం అని చదివితే బాగా తెలిసిన మాట 91వ కీర్తన మొదటి వచనం. అందులో కింద చదవలసిన మాట దయ్యాల కోసం రాయబడ్డ మాట, మూడో వచనం, వేటకాని ఉరిలో నుండి ఆయనను విడిపించును. వేటకాని ఉరి సాతాను. ఎట్లాగా మనం విడిపించబడతాము, ఎట్లాగా మనం విడుదల చేయగలుగుతామంటే, మొదటి వచనం, మహోన్నతుని చాటు నివసించువాడే, సర్వశక్తుని నేడని విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకోను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుంచి ఆయనను విడిపించును. అక్కడ మహోన్నతుని చాటున నివసించడం అంటే ఆయనతో అక్లోజ్ ఇంటిమసీలో ఉండటం, ఆయనకు అంత సబ్మిసివ్ గా ఉండటం, ఆయన మీద ఆధారపడి ఉండటం, ఆయనతో కలిసి ప్రయాణం చేయడం, ఆయనతో జీవించటం, మహోన్నతుని చాటున నివసించటం. ఖచ్చితంగా దెయ్యాలు భయపడతాయి. పాముల మీద తేళ్ల మీద అధికారాన్ని ఇచ్చాడు అపవాది, బలమంతటి మీద అధికారం ఇచ్చాడు, దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. కాబట్టి పిల్లరా, అర్థం చేసుకుందాం, దెయ్యాలు ఉన్నాయంటే బైబిల్ ఉన్నాయి అని మాట్లాడుతుంది. వెళ్ళగొట్టాలంటే నువ్వు వెళ్ళగొట్టకపోతే వేరే దిక్కు లేదు లోకానికి, నువ్వే పరిష్కారం, నువ్వే వెళ్ళగొట్టాలి. మరి నేను ఎట్లా వెళ్ళగొట్టగలను? నీకు ఇవ్వబడ్డ అధికారం అది. దేవుడు నీకు అధికారం ఇచ్చి పంపిస్తున్నాడు, అధికారంతో వెళ్ళు, అర్థం చేసుకో. అర్థం చేసుకున్న పరిస్థితిని బట్టి దేనికి భయపడొద్దు. ఆయన నామంలో విడుదల ప్రకటించి విడుదల కలుగుతుంది. నువ్వు ఆయనకు లోబడి ఉంటే చాలు, ఆయనకు లోబడకుండా మధ్యలో క్యాజువల్ గా ఉండి పాపానికి చోటేస్తే మాత్రం భంగపడతావు. మనం ఆయనతో ఉండి సాతాన్ని ఎదిరిస్తే ఖచ్చితంగా పోతాయన్న మాటలో లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లరా, మనం అలాగే ఆయనతో ఉందాం, అపవాదిని ఎదిరిద్దాం. వాడికి మన జీవితంలో చోటు లేదు. వాడు ఏ జీవితాన్ని ఆక్రమించాడో ఆ జీవితాల్లో నుంచి యేసుక్రీస్తు ప్రభు నామములో విడుదల ప్రకటిద్దాం. ప్రభు అలాంటి అధికారంతో పరిచర్ చేయడానికి మనందరికి కృప అనుగ్రహించును గాక. ఆమేన్.